சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மிக மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாய் மகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மத் ஜன்மாந்தர புண்ணியபாக வசத்ராப்தம் சத்குரும் சச்சிதாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வியோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குரு ரூபம் தத்ரம்மஸ்புரதான் பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து. பக்தி அண்டே கேவலம் மனம் சேசேட்டுவண்டி விரதாலு காது. பா அண்டே பிரகாசம், கிருதி அண்டே கூடி உண்டட்டம், பிரகாசம்தோ கூடி உண்டட்டம் பக்தி. பிரகாசானிக்கு ஸ்வரூபம் லேது, பிரகாசம் அண்டே தேஜஸ்சு. ஆ தேஜோமய ஸ்வரூபுடைனட்டுவண்டி பரமாத்மனி ஆந்தரங்கிகங்கா வெறுகுகானு బయట బొమ్మగాను చూసుకోగలిగినట్లయితే అది జ్ఞానంతో కూడిన భక్తి. కేవలం మా స్వామి అంటే ఈ ఫోటోలో ఉన్నారు, పుటపర్తిలో ఉన్నారు, పొద్దున వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు అంటామే, అది పూర్ణమైన భక్తి కాదు. కేవలం భౌతికమైనటువంటి ఒక స్వరూపాన్ని ఆరాధించేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆరాధన తప్ప పూర్ణ భక్తి కాదు. భక్తి అంటే స్వామి యొక్క మూలమైన పెను వెలుగుతో మన జీవుడి యొక్క వెలుగు రెండు సమన్వయమై సంయోగమై సంయుక్తమై సమాగమమై అన్ని వేళలా కూడి ఎక్కడైతే ఉన్నదో అది భక్తి. ఆ సంఘటన జరిగితే దాని పేరు భక్తి యోగం. అంటే పరమేశ్వరుడి యొక్క నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వమైనటువంటి తేజస్సుతో కూడి మనం గనక పూజ చేస్తే అది భక్తి యోగం. దానం చేస్తే అది దాన యోగం. అన్ని యోగాలే. అలాగే కర్మలు కూడా తేజోమయుడైనటువంటి పరమాత్మ భావనతో కూడి చేసినట్లయితే పరమాత్మ నాతో ఉన్నాడు, పరమాత్మ యొక్క శక్తి నన్ను నడిపిస్తున్నది, నాతో అనిపిస్తున్నది, నాకు వినిపిస్తున్నది అని అనుకున్నట్లయితే అది కర్మయోగం. లేకపోతే మిగతావన్నీ పనులు, చాకరీలు, ఒట్టి కర్మలు మాత్రమే. ఒట్టి కర్మ యోగించకపోతే కర్మయోగం కాదు. కర్మయోగంలో ఏమున్నది అంటే కర్మ సన్యాసం ఉన్నది, కర్మలన్నీ కూడా వదిలిపెట్టగలిగిన నేర్పరితనం ఉన్నది. ఆ మనస్సు వైరాగ్య స్థితిలోకి వెళ్ళాలి గనక భాగవతం నిండా మహావైరాగ్యం ఉంది, మహాభక్తి ఉన్నది, మహాజ్ఞానం ఉన్నది, పూర్ణ తత్వం ఉన్నది. తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది గనక ఈ ఐదింటిని కూడా చక్కగా ఉపాసనా మార్గంలో మనం చక్కగా పోతనామాచ్యుడు ఎలా చెప్పాడో ఆ వ్యాస భాగవతానికి పోతన భాగవతానికి పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే కొన్ని కొన్ని విశేషాలు ఇప్పుడు వాల్మీకిలో శబరి చాలా చిన్న పాత్రగా రాశాడు ఆయన. ఆయన ఆయన దర్శనం చాలా తక్కువ. అదే విశ్వనాథ వారు కల్పవృక్షంలో శబరిని గురించి రామ శబరి సంవాదం ఒకటి మనం చెప్పుకున్నాం. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తీరుతెన్నులు, ఒక ముసలి అవ్వ, చిన్న అతి పిన్నవాడైనటువంటి రామభద్రుడు, వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ లోకోత్తరంగా రమణీయంగా ఆయన ప్రతిపాదన చేశాడు. అలాగే ఇక్కడ మన పోతనామాచ్యుడు కూడా పరమేశ్వరుడితో కూడి ఉన్నాడు, పరమేశ్వరుడితో సంభావించి ఉన్నాడు. ఎప్పుడైతే రామాజ్ఞ అయిందో ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. మిగతా అన్ని కావ్యాలు, ఏ కావ్యమైనా సరే, ప్రపంచంలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, వాటిని మనం గమనించుకోవాలి. ఒకటి, ఏ కావ్యమైనా అవతారికలన్నీ గణపతి స్తవంతో ప్రారంభమవుతాయి. ఎందుకనంటే నీ రాసే బుక్ అయిపోవాలి, ఆగకూడదు, మధ్యలో అడ్డంకులు రాకూడదు అని. అలాగే ఏ తత్వబోధ చేసినా స్వరూప స్వభావ సగుణ సంపన్నుడైనటువంటి పరమాత్మని గురించిన మాటలు ఉంటాయి. రమణ మహర్షి ఉళ్ళదు 40 అని, అంటే ఉన్నవి 40, అది సద్విద్య అన్నారు, ఆత్మవిద్య. ఆత్మవిద్యను గురించి ఆ 40 శ్లోకాలు రాసినప్పుడు దైవాన్ని గురించి మొట్టమొదటి చరణం రాయలే. మొట్టమొదటి చరణం ఆయన స్మరించింది మరణాన్ని. ఆశ్చర్యకరంగా మరణంతో ప్రారంభమై దేహంతో దేహం దాకా తీసుకొని వస్తారు, అదొక ఉదాత్త వైఖరి. అలాగే మన పోతనామాచ్యుడు కూడా మామూలుగా గణపతి ప్రార్థన చేయాలి, ఆదరం ఒప్ప అంటూ చదవాలి, చదవలే. శ్రీకైవల్య పదంబు కై అన్నాడు ముందు. అసలు నేను ఈ కావ్యం ఎందుకు రాస్తున్నానో ముందు చెప్పి తర్వాత గణపతి దగ్గరికి వెళ్ళాడు ఆయన. కావ్యం ఎవరైనా సరే రెండు కారణాల వలన రాస్తారు, రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒకడు కావ్యం వలన కీర్తి సంపద లభించాలి అని రాస్తాడు, దోషం లేదు, అది వాడి
సంస్కారం, వాడి తపస్సు యొక్క శక్తి అంతే. రెండోవాడు నే రాసిన కావ్యం వలన ఈ లోకానికి కళ్యాణం జరగాలి అని రాసుకుంటాడు. లోకానికి కళ్యాణం అంటే ఆ కళ్యాణంలో తనకు కూడా ఒక భాగం ఉంది. తన కళ్యాణం ఎక్కడ ముగుస్తుందయ్యా అంటే పరమేశ్వరుడి సాయుధ్యంతో ముగుస్తుంది. కాబట్టి జగద్ధితంబుగన్న అన్న, జన్మాద్యపాయంబు తప్పించుగన్ అన్న, జన్మల వలన ఏర్పడే అపాయాలు తప్పిపోవాలని అన్న, జగత్తుకి సంక్షేమం జరగాలి, కళ్యాణం జరగాలని కాంక్షించిన, ఇదంతా కూడా కవి యొక్క సంస్కారాన్ని బట్టి జరుగుతుంది. గనక ఇక్కడ భాగవతము అంటే కేవలం కృష్ణ కథ మాత్రమే కాదు. కృష్ణుడు దశమస్కందం దాకా వెళితే గానీ అసలు రాడు. ఈలోగా చాలా విశేషాలు ఉన్నాయి. అయితే మనందరం భక్తి మార్గంలో, భక్తి యోగంలో మిగతా వైరాగ్య సత్వముక్తులన్నింటినీ విచారణ చేసినా దానిలో ఉన్నటువంటి ప్రకారమే అశ్వత్థ అవమానంతో ప్రారంభమై, అశ్వత్థామకి జరిగిన అవమానం అంటే ఏం లేదు, వాడు ఉప పాండవుల్ని చంపాడు గనక అర్జునుడు బంధించి తీసుకొచ్చాడు, అక్కడి నుంచి కథ మొదలు. మరి కృష్ణుడు ఎక్కడొచ్చాడు, కృష్ణుడు అక్కడ ఉన్నాడు కదా అంటే అది వాడి సినిమాలో వాడే ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. తర్వాత వస్తాడు. పరీక్షిత్తు వచ్చిన తర్వాత కానీ భాగవతం రాలేదు. కానీ పరీక్షిత్తు పుట్టేదాకా భాగవతం కథ ఉంది. ఆ కథని మనం కాస్త స్థాళీపులాకంగా, భీష్మస్తవం ఉంది అట్లాగే, అంటే భీష్ముడు కృష్ణుడిని స్తుతించటం భక్తితో అంపశయ్య మీద పడుకొని, అలాగే కుంతి, అలాగే శ్రీకృష్ణుని నిర్వాణం ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం ఎలా సాధించాడో తెలుసుకోవాలి. కృష్ణ భూమికలో ఉన్నటువంటి ద్రౌపది అశ్వత్థామని ఎట్లా క్షమించి క్షమాగుణం చేత వదిలిపెట్టిందో చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఈ రెండు మూడు రోజుల్లో మనకి పరిపూర్ణమై ఆ ఏడవ రోజు వచ్చే నాటికి భాగవతం అసలు కథ అప్పుడు ప్రారంభమవుతుంది అని అర్థం. సరే, పోతనామాచ్యుడి యొక్క కవి హృదయం అంటే మన హృదయమేనన్నమాట, కాస్త విచారణ చేయాలి వాడ. శ్రీరాముడు వచ్చాడు, ఇదిగో నువ్వు హాయిగా భాగవతం రాయి అన్నాడు. మళ్ళీ విశ్వనాథ వారి అన్నట్లు, యదన్నం తద్భావం, యద్భావం తద్భాష అంటూ ఏమన్నం తింటామో ఆ అన్నంలో నుంచి భావాలు పుడతాయి, ఆ భావాలు ఎక్స్ప్రెస్ చేయడానికి కావలసిన ఆ భాషలు పుడతాయి. అంటే ఈ భారతదేశంలో సుమారు 280 భాషలు ఉంటే వాళ్ళ దాకా ఈ రామాయణం కనుక వెళితే 280 భాషల్లోనూ రాముడు గురించి మాట్లాడతారు. రాముడు కూడా 280 భాషలు మాట్లాడతాడు. అందుకే రామాయణ కల్పవృక్షం అంతా రాసిన తర్వాత ఆయన చివరు ఏమన్నారు ఒక మాట, ఇంతకీ రాముడికి తెలుగు వచ్చునా అన్నాడు. అది చమత్కారం. తెలుగు రాముడు అయితే తెలుగు వచ్చు, తెలుగులో చెప్పుకున్నాం కనుక తెలుగు వచ్చు అనుకోవాలి. లేకపోతే అన్ని తెలుగు పద్యాల్లో అన్ని సంభాషణలు ఎలా చేశాడు? కాబట్టి ఎక్కడ ఏ ప్రదేశంలో మనం అన్నం తింటామో. అందుకే స్వామి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు తర్వాతగానే ఆయన మాటలు అర్థం కావు, వెంటనే అసలు అర్థం కావు. థింక్ ఆఫ్ ద సాల్ట్ యు హ్యావ్ ఈటన్ హియర్, హెల్ప్ విల్ కమ్ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్ అన్నారు. పుటపర్తిలో హియర్ అంటే స్వామి దగ్గర, నువ్వు తిన్న ఆ ఉప్పు, ఉప్పు అంటే ఏంటో, ఒట్టు ఉప్పు తినం కదా, షడ్ రుచులతో ప్రధానమైనట్టు, అది లేకపోతే మిగతా రుచులన్నీ పోయినట్లే, నీకు అన్నీ ఉన్నా ఆ ఉప్పు ఎవరంటే స్వామి, నే లేకపోతే అని అర్థం. ఇక్కడ తిన్న సాల్ట్ను గుర్తుపెట్టుకో, నీకు ప్రపంచంలో ఎప్పుడు ఏ సాయం కావాలో అది నీకు అందుతుంది. అలాగే ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏ ప్రదేశంలో మనం అన్నం తిన్నామో, ఏ మనుషులతో మనం సంగమించి ఉన్నామో, ఎవరితో మన భావనలన్నీ కూడా పంచుకుంటున్నామో, ఎవరి వలన మన భావాలు అమృత భావాలుగా రూపాంతరీకరణం జరుగుతున్నాయో, ఎవరి వలన సత్సాంగత్యము, సత్సంగము, సద్గోష్ఠి, సదాచారము ఏర్పడ్డాయో ఒక నిష్ఠగా, అటువంటిది గనక గుర్తుపెట్టుకున్నట్లయితే ఇటువంటి భాగవతాలే పుడతాయి అని అర్థం. లేకపోతే మనం అంటాం ఎవరికి తెలియదు నీ భాగవతం అంటాం కదా నెగటివ్గా. అది ఆ భాగవతం, అది లోకం. ఈ భాగవతం పరమాత్మని గురించి. ఇది భాగవతం అయితే అది భాగవతం కదా. స్వామిని కూడా ఓ మాట్లాడిగారు, స్వామి రామాయణం చదివితే ప్రపంచంలో ఎలా మర్యాదగా జీవించాలో అది బోధిస్తుంది మానవుడుగా, భారతం చదివితే ప్రపంచంలో ఎలా మర్యాదగా మెసులుకోవాలో బోధిస్తుంది, మరి భాగవతం చదివితే అని అడిగారు. బాగవుతాము బంగారు అన్నారు. ఆ భాషు ఒత్తు కొట్టేశారు, బాగవుతాము అన్నారు. ఇక బాగవటం అంటే ఏంటంటే ఏ చెడుందో ఆ చెడంతా పోయి బాగైపోతాం. ఆ బాగు కావటం కోసమే వచ్చాం ఇక్కడికి జన్మెత్తి. అనేక జన్మలు, అనేక చిత్తవృత్తులు, అనేక సంస్కారాలు, అలా వచ్చిన వాడే పోతన. పోతన సహజ కవి అయినా సంస్కార ధార తనని ముట్టే సమయం వచ్చేదాకా, పరమేశ్వరానుగ్రహము ఆదేశము లభించేదాకా భాగవతం రాయగలిగాడా? రాయలే. భగిని దండకం రాశాడు, ఏవో చిన్న చిన్న పద్యాల సహజ కవి కాబట్టి నాగేటి చారులో దున్నుకుంటూ గాలిలో ఎన్ని కలిసిపోయిన పద్యాలు పాటలు రాసుకున్నాడేమో, కానీ గ్రంథస్థమై ఈ భాగవతం నిగమ కల్ప తరువైంది, నిగమ కల్ప వృక్షమైంది. అంటే వేద కల్ప వృక్షమే భాగవతం గనక ఆయన చెప్తున్నాడు. ఆ చంద్రోదయమై ఇటువంటి మార్గశిర పౌర్ణమి నాడు చక్కగా స్నానాధికాలు ముగించుకొని తనకున్న దాంట్లో ఎవరెవరికి ఏమి ఇవ్వాలో కొన్ని దానాలు ఇచ్చుకున్నాడట. మనం ఏం చేస్తామంటే వ్రతం అయిపోయాక దానాలు ఇస్తాం కదా, పండు తాంబూలం వ్రతం అయ్యాక ముందు ఇవ్వం. ఎందుకు ఇవ్వము అంటే దాని మీద స్వామి చమత్కారం చేశారు, చివరిదాకా వీళ్ళు ఉండరేమో పండు తీసుకుపోతారేమో అని. కాబట్టి పోతనామాచుడికి కావలసింది ఏంటండి అంటే వీళ్ళంతా వెళ్ళిపోవాలి. వీళ్ళు వెళితే తప్ప ఆయనకు ఏకాంతం దొరకదు. ఆ ఏకాంతం ఉంటే తప్ప పరమేశ్వరుని ఉపాసన చేయలేడు. ఆ పరమేశ్వర ఉపాసనకు కావలసిన ధ్యాన ముద్రాంకితమైన స్థితి ఏర్పడాలి అంటే ఆ ఏకాంతము, ఒంటరితనము, ఆ ప్రసన్నత, ప్రశాంతత ఉన్నటువంటి ఒక చల్లని సాయంకాలం కావాలి. అది కూడా చక్కని ప్రదోషం అంటే దోషరహితమైనటువంటి వేళ. చంద్రోదయం మామూలు మనస్సు స్థిమితపరచేది, మనస్సుని అస్థిమితపరచేది కూడా చంద్రోదయమే. ఒకడు చంద్రుణ్ణి చూసినప్పుడు మనస్సు కలత చెందుతాడు. అది కావాలి ఇది కావాలని భోగం వైపు మనస్సు లాగుతుంది. అదే యోగనిష్టలో ఉన్నవాడు చంద్రుణ్ణి చూసినప్పుడు మనస్సుని స్థిమితపరచుకొని చంద్రకిరణాలు ఏవైతే ఉన్నాయో సుషుమ్న కిరణాలన్నింటినీ కూడా తాను అనుభవిస్తూ మనస్సుని రసప్లావితం చేసుకుని సంస్థితమై ఒక నిష్టలో నియతిగా సంస్థితమై పూర్ణుడై ధవళుడై నిలకడ చెంది దేనిని ఉపాసించవలనో దానిని ఉపాసిస్తూ ఉంటాడు. అటువంటి స్థితి పోతనామాచ్యుడికి ఏర్పడింది. ఆ పోతన బమ్మెర పోతన మొట్టమొదటి పద్యం చెప్తున్నాడు. ఇది అవతారిక. శ్రీకైవల్య పదంబు చెరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసు దృజ్ఞాల సంభూత నానాఖంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. ఎంత అందంగా అంటే తాను ఎందుకు చేస్తున్నాడు, ఎవరి గురించి చెప్పబోతున్నాడు ఈ పద్యంలో చెప్పేశాడు. ఎందుకు చేస్తున్నాడంటే శ్రీకైవల్య పదం కోసం చేస్తున్నాడు. శ్రీకైవల్య పదం అంటే బ్రహ్మపదం, మోక్షం. అందుకోసమని చింతించదన్ ఒకడిని గురించి ఆలోచిస్తా. వాడు ఎవడయ్యా అంటే లోకరక్షైక ఆరంభకుడు వాడు. వాడు ఎప్పుడు మొదలు పెట్టినా వాడికి మొదలు తుది లేదట. ఆది మధ్యాంతరహితుడైన పరమాత్మ వాడికి ఉన్నటువంటి పని ఒక్కటే, ఈ లోకాన్ని రక్షించాలి. వాడిని అటువంటి వాడిని అందులో లోకంలోనూ ఇంకో తరగతి ఉన్నది. భక్తపాలన కళా సంరంభకున్ వాడికి ఒక తొట్టుపాటు ఉంటుంది, సంరంభం, ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక ఉద్వేగం ఉంటుంది పరమాత్మకి. ఆ పరమాత్మ యొక్క ఉత్సాహం ఏమిటంటే భక్తుణ్ణి రక్షించటం. కాబట్టి ఆ భక్త కళ ఉన్నటువంటి వాడిని రక్షించటం. దానవోద్రేక స్తంభకు భక్తులు ఇలా ఉంటే వాళ్లతో పాటే భక్తులు కాని వాళ్ళు ఉంటారు. దానవులు, మానవులు, దానవులు, దీనులు, దివ్యులు, ఈ నాలుగు జీవుడిలో అంశాలు ఇవి. అందులో ఈ దానవాంశలో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళకు కలిగేటువంటి ఉద్రేకాన్ని నిరోధించటానికి, నిర్మూలించటానికి కంకణధారి అయినటువంటి వాణ్ణి కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు. అంటే బ్రహ్మాండము నానాకంజాత, నానా లోకాలు ఏవైతే సర్వలోకాలున్నాయో వీటన్నింట్లలో ఉన్న వీరందరినీ రక్షించటానికి వచ్చినటువంటి మహానంద అంగనా డింభకున్. మహానందుడు అంటే నందుడు, ఏపల్లెలో ఉన్నటువంటి నందుడు. ఆయనకు ఒక అంగన, ఒక భార్య ఉంది. ఆమెకు ముద్దలో కొడుకున్నాడు, వాడి పేరు కృష్ణుడు. వాడి గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. అది మహానందాంగనా డింభకున్, డింభకుడు అంటే కొడుకు. వాడి పేరేమిటి ఆ కృష్ణుడు అని చెప్పాడా? చెప్పలే. వాళ్ళ అమ్మ పేరు చెప్పాడా? చెప్పలే. వాళ్ళ అయ్య పేరు చెప్పాడా? అది చెప్పలే. నందుడు అని మనం డ్రా చేసుకోవాలి. నందుడు అంటే అందుకని లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో శ్లోకం చదువుతాడు బాలకృష్ణుని గురించి. జిహానం జిహానం సుజాయేన మౌఖ్యం, దుహానం దుహానం సుధాం వేణునాదై, లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై, మహానంద సర్వస్వమే తన్ నమస్తాత్ అంటాడు. మహానంద సర్వస్వం అంటే మహానందుడికి ఆనంద సర్వస్వమైన కృష్ణుడా అని ఒక అర్థం, మహానంద సర్వస్వము రూపం తాల్చినవాడా అని రెండో అర్థం. కాబట్టి అటువంటి కృష్ణుణ్ణి నేను ఇవాళ ఉపాసన చేస్తున్నాను, వాణ్ణి గురించే ఇవాళ చింతిస్తున్నాను. ఎందుకని? ఇప్పుడు ఆయన వచ్చి చెప్పాడుగా వాడి కథ రాయని, భాగవతం రాయమన్నాడుగా. రాముడు గురించి రాయాలంటే అది ఆలోచించేవాడిని. ఆయన ఆ మాట చెప్పలేదు, శివుడి గురించి చెప్పలేదు, విష్ణువుని గురించి కృష్ణుని గురించి చెప్పమన్నాడు గనక దానినే చింతించదని. నిరంతరము ఆలోచించి ఆలోచించి దాని మీదనే మనస్సు పెట్టి ఈ పరమ ప్రశాంతమైనటువంటి ఆవరణంలో నుంచి ఈ పూర్ణిమా మాలికలు నా హృదయాన్ని తాకుతున్నటువంటి వేళ దీనికి శ్రీకారం చుడుతున్నాను. ఇది జరిగినందువలన ఏం కలుగుతుంది అంటే శ్రీకైవల్యం కావాలి అని కోరుకుంటూ చేస్తున్నాను అన్నాడు. ఇది ఒక దివ్య కామన. మనందరం కూడా ఇది భక్తికి సంబంధించినటువంటి విషయం కాబట్టి, తత్వం కాబట్టి కైవల్యాన్ని కోరుకోవాలి. కైవల్యం అందున శ్రీకైవల్యాన్ని కోరుకోవాలి. శ్రీకైవల్యం అంటే ఇక తిరుగురాని, తిరిగి రాని, మళ్ళీ పుట్టటానికి వీలు లేని చిట్ట చివరి జన్మగా ఈ జన్మని మనం మార్చుకోవాలి. ఎందుకని అంటే మళ్ళీ ఈ జన్మే ఎత్తితే మళ్ళీ ఇలాగే పుడతాం, మళ్ళీ పెరుగుతాం, మళ్ళీ స్కూల్కి వెళ్తాం, మళ్ళీ పరీక్షలు పాస్ అవుతాం, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, ఉద్యోగాలు చేస్తాం, ఆ డబ్బు కాపలా కాస్తాం కదా. ఈ కాపలా కాసేలోగా ఇద్దరు లోపలికి వస్తారు స్వామి అన్నట్టు, రెండు స్థిరాస్తులేనన్నారు, ఒకటి బీపీ రెండో షుగరు, ఆ రెండు స్థిరంగా ఉంటాయిట. ఇక చరాస్తిని సంపాదిస్తాం, ఎప్పుడో రోజు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి మళ్ళీ చేసిందే ఎందుకు చేయాలి? చేసాం, ఒకసారి చేసాం అంతే. జన్మ ఎత్తాం వచ్చాం, ఓ ఇట్లా ఇట్లా ఉంటుంది, 20 ఏళ్ళ వరకు చదువుకోవాలి, 20 నుంచి ఉద్యోగం రావాలి, 60కి రిటైర్ అవ్వాలి, 60 నుంచి భాగవతం భారతం చదువుకొని జీవితం ముగించాలి, ఇదేనా ఇంతేనా అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నావే అంటే పోతనామాచ్యుడు ఒకడే కాదు మనం కూడా శ్రీకైవల్య పదంబుకై చింతించదని. లోకరక్షైకారంభకు, అది ఆ లోకరక్షకుడైనటువంటి పరమాత్మని. అయితే ఈయనేం చేశాడంటే ఎంత చేసినా పోతనామాచ్యుడు పాపం తొందరపడి మొదటి పద్యం అట్లా రాసినా లోపల భయమేసింది. ఏదో ఇప్పుడు పౌర్ణమి అంతా బాగానే ఉంది, మొదటి 2-3 పద్యాలు కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాను, కానీ నేను శైవుణ్ణి కదా, మా అయ్య శివుడు కదా, ఆ శివుడికి మా తమ్ముడు కొడుకున్నాడు, వాడి పేరు గణపతి కదా, ఆయనకు నమస్కారం పెట్టకుండా వెళితే మనం కూడా అంతే చూడండి. స్వామి అన్నీ అంటాం ఊరికే కదా, ఊరికే పోనీ అక్కడ వినాయకుడు ఉన్నాడు, ఆయనకి దండో పువ్వో వేయటం మర్చిపోయాం అనుకోండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా పరిగెత్తుకొచ్చి ఇక్కడ పెట్టి వెళ్తాం. ఎందుకని? భయం వేస్తుంది. ఆ వెళ్ళే పనికి నన్ను అడ్డం తగులుతాడు, తగలడు, ఈయన తగలక్కర్లా, ఉన్న అడ్డం తొలగించకపోయినా ప్రమాదమే. కాబట్టి ఎందుకైనా మంచిదని నువ్వు పువ్వు ఎలా పెడతామో ఆయన ఇలా పద్యం పాడాడు. ఏమిటా పద్యం అంటే, ఆదరముప్ప మొక్కిడుదు అదృసుత హృదయానురాగ సంపాదికి, దోషభేదికి ప్రసన్న వినోదికి, విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి, అశేష జగజ్జననందవేదికిన్ మోదకోఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్. ఇవన్నీ ఆయన గొప్పదనం. వ్యాసుడి కొడుకు, అమ్మ కొడుకు, ఇట్లా అయిన ఆయనకి ఏమి ఇష్టం, ఆయన వాహనం ఏమిటి, ఇవన్నీ చెప్తూ ఓ గణపతి నీకు నమస్కారం అయ్యా అని ఒక నమస్కారం బాణం వేశాడు. వేసి చింతించదన్ అని ఒక శబ్దం ఉన్న చూడండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది అయ్యే 7 నెలలు కూడా ఇదంతా హృదయంలో నుంచి పుట్టినటువంటి సజ్జో స్ఫురణ వలన ఏర్పడ్డాయి. ఏదో కూర్చొని ఆలోచించి ఎలా రాద్దాం, ఎట్లా రాస్తే అందరికి బాగుంటుంది అన్నవి కావు. తన యొక్క హృదయ సంస్కారమే మహాకావ్యంగా బయటకు వచ్చినటువంటిది గనక ఇంకో మాట ఏమన్నాడంటే ముగ్గురు కావాలన్నాడు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఏ పని చేయాలన్నా ఓ పని చేయాలి అంటే చేద్దామని ముందు ఇచ్ఛ ఉండాలి, చేసే కర్మకాండ క్రియ ఉండాలి. చేస్తేగా పని అయ్యేది, తెలివితేటలతో చేయాలి. వన్ మస్ట్ డూ ఇట్ విత్ బీయింగ్ అన్ అడెప్ట్. దాని పేరు జ్ఞానశక్తి అన్నాం. కాబట్టి ఇచ్ఛా, క్రియా, జ్ఞాన మూడు శక్తులు త్రిపుటీకరణం కావాలంటే దాని మూలమైన అధిష్టాన దేవతలు మనకు అనుగ్రహం ఇవ్వాలి. ఇచ్ఛాశక్తి ఇచ్చేవాళ్ళు, క్రియాశక్తి ఇచ్చేవాళ్ళు, జ్ఞానశక్తి ఎవరిస్తారు వాళ్ళని కూడా ఒకసారి తలుచుకున్నట్లయితే ఈ మనం చేయబోయేటువంటి భాగవత కావ్య నిర్మాణం ఏదైతే ఉన్నదో దానికి కావలసినటువంటి శక్తులు వస్తాయి గనక ముందుగా అమ్మవారిని ప్రార్థించాలి. ఎవరు అమ్మవారు? రాయాలి. ఇదంతా రాతకి సంబంధించింది, కోత కాదుగా రాత. ఈ రాత సరస్వతీదేవి చేతిలో ఉంది. అమ్మవారు మంచి వాక్కు ఇవ్వకపోయినా, అమ్మవారు మంచి వ్యాకరణం ఇవ్వకపోయినా, మంచి భావాలు ఇవ్వకపోయినా కావ్య సృష్టి జరగదు. పరమాత్మని ఈ అక్షర తపస్సుతో, వాచక తపస్సుతో, వాంగ్మయ తపస్సుతో, తన సంస్కారధీయుతమైనటువంటి ఒక ప్రజ్ఞతో ఉపాసన చేయాలి అంటే వాణి ఉండాలి, వాక్కు మంచిదై ఉండాలి. తల్లి నిన్ను తలంచదను పుస్తకము చేతన్ భూమితిన్ అని కదా చదివాం. జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుమన్నాం. నాదు వాక్కునన్, నా వాక్కులో మంచి శబ్దాలు. మంచి శబ్దాలు అంటే సుశబ్దాలు మాత్రమే, అందరికీ హితకరమైనవి ఆనందదాయిని అయినటువంటి మాటను మాత్రమే ఇవ్వమని అడిగినట్టుగా ఈయన కూడా అమ్మవారిని అడుగుతున్నాడు. క్షోణితలంబు నిన్ను దురుసోకగా మొక్కి నుతిరుతూ. క్షోణితలం అంటే పాలభాగం. ఈ పాలభాగం నేల తాకేట్టుగా నమస్కరిస్తానమ్మా అంటే చిరత అని అర్థం. సైకత శ్రోణికి చెంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజా తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షదామ శుకవారిజ పుస్తక రమ్య పాణికి. చేతులు అందమైన పుస్తకం, అక్షమాల ధరించినటువంటి ఓ సరస్వతి నీ యొక్క అనుగ్రహము నా ఎందుండుగాక, నిన్ను నీకు నమస్కరిస్తున్నాను మొక్కుతున్నాను అన్నాడు. అంతేకాదు ఇంకా ఆనందం కలిగింది. ఎంత ఆనందం కలిగిందంటే నిన్ను నమస్కరిస్తాను అని శిరస్సు వంచాడో లేదో ఆయనకు అమ్మవారి దర్శనమైంది. ఎక్కడ కూర్చున్నాడు? పోతన చక్కని తెల్ల బట్ట కట్టుకున్నాడు, తెల్లటి చల్లటి వెన్నెలలో కూర్చున్నాడు. చల్లటి చల్లటి గోదావరి నది ప్రవాహంలో వెన్నెలలు ప్రవహిస్తున్నాయి, ప్రసరిస్తున్నాయి, ప్రవాహ వేగంతో నిస్తంద్ర మందరంగా వెళుతున్నాయి. తాను కూర్చున్నటువంటి ప్రదేశమంతా తెల్లగా వెలిగిపోతున్నది. తన హృదయము లోపల దహరాకాశం కూడా తెల్లగా ఉన్నది గనక అక్కడ సరస్వతీదేవి ఆయనకి దర్శనమిచ్చింది. శరద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీచ కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభాకారత ఒప్పు నిన్ను మదిగానగ ఎన్నడు తలంతు భారతి. దృశ్యం చూశాను మా మదిగానగ ఎన్నడు తలంతు భారతి. ఏదో ఆ ఫోటోలో ఈ ఫోటోలో ఈ విగ్రహంలో ఈ సరస్వతి వీణబట్టుకుంది హంస మీద కూర్చుంది అనుకున్నది కాదమ్మా, నా మనస్సుతో నా హృదయంతో నిన్ను ఎప్పుడు చూడగలుగుతానో కదా, ఇంకా చూడలేదు అంటున్నాడు. ఎప్పుడు? చిన్న దృశ్యం కలిగింది. ఎప్పుడు కలిగింది? తన శిరస్సును నేలకి వాల్చి దానికి తాల్చి నిన్ను చింతిస్తాను నీకు మొక్కుతున్నాను అనగానే అమ్మవారు ఈ పద్యమంతా ఒక తెలుపుకి శారద నీరదేందు ఘనసార పటీర మరాళ అంటే తలహంస మొత్తం రజతాచలకాశ ఫణీష కుందమందార సుధాపయోధి తెల్లమందారాలు. మందారాలు ఎర్రగా ఉంటాయనేనా, కానీ కదే తెల్లమందారాలు ఉన్నాయి. కాబట్టి కుందమందార సుధాపయోధి క్షీరసాగరం ఎట్లా ఉందో అట్లా ఉన్నదిట. అందుకని ఆమె సరస్వతీదేవి యొక్క బొమ్మ ఎక్కడ తెల్లటి బట్టలతో కూర్చొని ఉన్నదో దాన్ని మనం ఇంట్లో పెట్టుకోవాలి. తెల్ల హంస మీద కూర్చొని ఉండాలి, అంతా తెలుపుదనంతో ఉండాలి, అది ఒక సూచన అంతే. సరే, ఈమెని సరస్వతీదేవి సాక్షాత్కారం అయిపోయింది. ఆయన అన్నాడు, నేనంటే తాటాకుల మీద రాసేవాడికి అమ్మ నాన్నాను కానీ తాటాకులు కొనుక్కోవాలంటే డబ్బు కావాలిగా. తాటాకులు ఎవరన్నా ఊరికే ఇస్తారా? గంటం ఊరికే ఎవరన్నా ఇస్తారా? ఇవరే. కాబట్టి ప్రపంచంలో మూడు కావాలి. ఒకటి సరస్వతి కావాలి, రెండవది దుర్గాదేవి యొక్క శక్తి కావాలి, అనారోగ్యం పాలు కాకూడదు, శరీరం దృఢంగా ఉండాలి, మనస్సు స్థిమితంగా ఉండాలి. బాగా డబ్బు ఉంది, దానితో పాటు అనారోగ్యం ఉంది, ఏం ఉపయోగం? ప్రయోజనం లేదు. మంచి ఆరోగ్యం ఉంది, డబ్బు లేదు, ఏం ప్రయోజనం? ఆకలేస్తుంది, రెండు ముద్ద మూడో ముద్ద దొరకదు. ఈ రెండూ ఉన్నాయి, బుద్ధి లేదు, సరస్వతీదేవి లేదు, ఏం చేయాలి? కాబట్టి జీవుడికి మూడు కావాలి, దుర్గాదేవి కావాలి, సరస్వతీదేవి కావాలి, లక్ష్మి కూడా కావాలి. కాబట్టి ఈయన అనుకుంటున్నాడు ఏమనంటే, అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూల కుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపు ఆరడి కుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమున ఉండెడి అమ్మ. ఈ అమ్మ ఎక్కడుందో చెబుతున్నాడు. దుర్గ మాయమ్మ కృపాభీచ్యుత మహత్వ కవిత్వ పడుత్వ సంపదలు. కవిత్వం ఇవ్వాలి దుర్గాదేవిని కనుక పట్టుకున్నట్లయితే ఈ మూడు వస్తాయని ఆయనకు అప్పుడు అర్థమైంది. కాబట్టి మాకేమి ఇవ్వస్తావు? మహత్వ శక్తినివ్వు, డబ్బివ్వు. కవిత్వ సరస్వతీదేవిని వాక్కునివ్వు. పటుత్వ దృఢమైనటువంటి శక్తినివ్వమ్మా. నువ్వెవరు? ఈ ముగ్గురు అమ్మలకి మూల కుటుంబవి నువ్వు. మూల కుటుంబ ఎవరు అంటే పార్వతీదేవి. పార్వతీదేవి ఎవరి పుత్రిక? హిమవత్పర్వతరాజు పుత్రిక. అందుకనే అమ్మలగన్న అమ్మ అంటే ఈ ముగ్గురిని కన్న అమ్మ అని కాదు, ఆ మలగన్నయమ్మ. ఆ మల హిమాలయం, ఆ హిమవత్పర్వతరాజు యొక్క కూతురు అయినటువంటి నీవు ఇవాళ దుర్గగా, ఇదిగో సరస్వతిగా, లక్ష్మిగా కనపడుతున్న ఈ ముగ్గురికి మూలమైనావు గనక చాలా పెద్దమ్మ. పెద్దమ్మ కాదు, చాలా పెద్దమ్మ. ఆమెన మించి ఇంకో పెద్దమ్మ లేదు. ఆమె ఎవరు అంటే మహాత్రిపుర సుందరీదేవి. ఆమెను ఉపాసన చేస్తున్నాడు కనుక ఇది అయిపోయింది. దుర్గ మాయమ్మ అన్నాడు. అక్కడక్కడ ఉన్న దుర్గ మాయమ్మ మాకు కూడా ఉంది. కృపార్థి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు, ఈ మూడు ఇచ్చిన తర్వాత నాకు కావలసింది కాస్త మా పొలం బాగా పండితే, కాస్త నాలుగు బస్తాలు ఎక్కువ వస్తే ఇంకా మంచి పద్యాలు రాస్తానమ్మా, ఇంటికెళ్ళగానే చక్కగా మంచి అన్నం దొరికితే కడుపార భోంచేసి చక్కగా మంచి నిద్రపోయి ఇంకా మంచి పద్యాలు రాస్తారమ్మా అనటానికి ఎవరు కావాలి అంటే లక్ష్మీదేవి కావాలి. ఆ లక్ష్మీదేవిని కూడా ఉపాసన చేశాడు. భాగవతం అవతారిక చాలా గొప్పది. మామూలుగా పద్యాలు చదువుకుంటూ వెళ్ళేవి కావు, చాలా లోతైనటువంటి నవరీతాన్ని పట్టుకోవాలి. ఏమన్నాడంటే, లక్ష్మీదేవిని ఎలా ప్రార్థించాలి? ఆమెను చింతిస్తే కుదరదు. లక్ష్మీదేవి నాలుగు డబ్బులు ఇవ్వంటే కుదరదు. ఆమెకి ఇట్లా పూజ చేయాలి, కూర్చోవాలి, సంధ్యాదీపం వెలిగించాలి, ప్రదోష పూజ చేయాలి, ఆమెకు అలంకారం చేయాలి, అప్పోజ ఇచ్చైనా సరే వస్తువులు వెలిగించాలి, ఇంత గందరగోళం. ఇవన్నీ చేస్తే అప్పుడు ఆమె దయ చూపిస్తుంది. తలుపు తీసి కనుక ఉండకపోతే రాదు, వేళ తప్పి నిద్రపోతే రాదు, స్నానం చేయకపోతే రాదు. ఈ సరస్వతీదేవి వస్తుంది, దుర్గ వస్తుంది, కానీ లక్ష్మీదేవి రావటానికి మాత్రం మన మానసిక శుచి, దైహిక శుచి, ఆంతరంగిక శుచి, భావశుచి, హృదయ శుచి, ఆత్మశుచి అన్నీ ఉండవలసింది. ఇన్ని ఉంటే నిజంగానే ఉన్నాడా లేడా అని పరీక్ష పెడుతుంది. సరస్వతీదేవి పరీక్ష పెట్టదు, దుర్గాదేవి పరీక్ష పెట్టదు, లక్ష్మీదేవి పరీక్ష పెడుతుంది. నేను వెళతాను వాడి దగ్గరికి, అసలు వీడు నన్ను నిలబెట్టుకోగలడా లేడా, నాకు గౌరవం ఇవ్వని వాడు, నన్ను నిలబెట్టుకోలేనివాడు, నన్ను దుర్వినియోగం చేసేవాడు, నన్ను అపాత్రదానంగా ఎక్కడికి అక్కరలేదో అక్కడ ఖర్చు పెట్టేవాడు, వాడి దగ్గర నేను ఉండను అన్నది చూసారా. కాబట్టి లక్ష్మీదేవిని ఈయన స్తుతిస్తున్నాడు. నిజంగా మిగతా వాళ్ళు నేను స్తుతించలే, మీరు ఎక్కడెక్కడి వాళ్ళో చెప్పాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. హరికిన్ పటపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధముల పెన్ని పెన్నిక్క చందురుతో బుట్టువు త తామరలను భరతి గిరిసుతో ఆడు పువ్వోడి. ఆవిడ ఆడుకోవాలంటే ఇద్దరున్నారు, ఇంకెవరితో మూడో మనిషితో ఆడదు. భారతి గిరిసుతల్ వీళ్ళిద్దరితోనే, పార్వతీదేవిను సరస్వతీదేవి వాళ్ళకి టైం ఉంటే వాళ్ళతో ఆడుకుంటుంది తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ఆడుకోదట. అందుకే డబ్బుతో ఆడుకోకూడదు మనం, ఎందుకంటే ఆవిడ కూడా మనతో ఆడుకోదు కదా. కాబట్టి ఆట ఎవరు, ఇద్దరు ఉంటేనే ఆట.
హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోగు అర్ధంపు పెన్నిక్క,
పెన్నిక్క అంటే పెద్దక్కయ్య అని అర్థం.
చంద్రుడుతో పుట్టు, క్షీరసాగర మథనం జరిగినప్పుడు చంద్రుడితో పాటు పుట్టింది గనక ఆయనకి సోదరి.
భారతీ గిరిసుతల్తో ఆడు పూబోడి, తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు, భాసుర తల్లెములు బాపు తల్లి సిరీచు నిచ్చ కళ్యాణముల్.
అటువంటి ఆ లక్ష్మి, తామరలలో ఉన్నటువంటి లక్ష్మీదేవి, ఆవిడ ఆవిడ ముద్దరాలు, ఆవిడ ఎంత లలితమైనటువంటిది కాకపోతే ఒక పువ్వులో కూర్చోగలదు? దుర్గాదేవి సింహం మీద కూర్చుంది కదా. తర్వాత మన సరస్వతీదేవి వచ్చాము చక్కగా హంస మీద కూర్చుంది. ఈమె హంస మీద కూర్చుంది, ఆమె సింహం మీద కూర్చుంది. హంస త్రిలింగ శబ్దం హంసి, హంసిని తిప్పి చదవండి సింహం అంతే. కాబట్టి అభేదం చెప్పడానికి మనకి ఇక్కడ హంసగా కనిపిస్తున్నది, అక్కడ సింహంగా కనిపిస్తున్నది. ఈ ముగ్గురు కాకుండా తామరాల తామర పువ్వులో కూర్చున్నది అమ్మవారు. తామరలందుండెడి ముద్దరాలు, చంద్రుడి తోబుట్టు కాబట్టి మాకు నిత్య కళ్యాణములు ఇచ్చుగాక అని అంటూ, ఇవన్నీ కూడా అనేక మంది దేవీ దేవతలని పితృదేవతలని వాళ్ళందరినీ కూడా చక్కగా సంస్మరిస్తూ స్మరించుకుంటూ స్వామిని ప్రార్థిస్తూ సాగిరాము.